వేలాది శిరస్సులతో, వేలాది పాదములతో, వేలాది నేత్రములతో ఉన్న తల్లి నన్ను రక్షింతువుగాక. ఇప్పుడింతకీ ఇన్ని చేతులతో ఉన్న తల్లి ఎందుకు పుట్టింది? సంభూత అసురనాశాయ, రాక్షస సంహారం కోసం పుట్టింది. దుష్టబుద్ధిని నాశనం చేయటానికి, శిష్టుల్ని రక్షించటానికి, అధర్మం అణచివేయడానికి, ధర్మాన్ని పెంచటానికి పుట్టింది. ధర్మం ఎప్పుడెప్పుడు నాశనమవుతున్నా అప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తుంది. తానో తన యొక్క అంశలతోటో ఎవరో ఒకరిని సృష్టిస్తుంది, అధర్మాన్ని అణచివేస్తుంది, ధర్మాన్ని సంస్థాపన చేస్తుంది. ఇందుకోసం పుట్టినావిడ తేజోరాశి సముద్భవ, కాంతి నుంచి పుట్టింది. తమస్సుని నాశనం చెయ్యాలంటే, చీకటిని నాశనం చెయ్యాలంటే కాంతి కావాలి. రకరకాల కాంతుల యొక్క సమాహారం, కలయిక, కాంతుల యొక్క ముద్ద అమ్మవారు. ఆరోగ్యం కోసం నవధాన్యములను పిండి చేసి ముద్ద చేస్తారట. దేశానికి మానసిక ఆరోగ్యం రావడానికి అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, ఇంతమంది దేవతల యొక్క కాంతిని కలిపి ఒక ముద్ద చేసుకుని అందులోంచి ఆవిర్భవిస్తుందట. ఈ నవధాన్యాలు, ఈ రకరకాల పిండి ఎందుకు తింటున్నాం మనం? మనకి విటమిన్లు రావడానికి, ఆరోగ్యం రావడానికి. అమ్మవారు ఇంతమంది దేవతల కాంతి ఎందుకు పుచ్చుకుంది? ఈ జీవులకి మానసిక ఆరోగ్యం రావడానికి, పాపాత్ములు నాశనం అవ్వడానికి. అటువంటి తల్లిని చూచి దేవతలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశారు. యస్యా పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. అమ్మని దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక ఇలాంటి నామాలతో స్తోత్రం చేశారు. ఎందుకు ఒక్కొక్క నామం వచ్చింది అంటే, అందులో ముందు దుర్గా. యస్యా, ఎవరికంటే పరతరం నాస్తి, పైన ఇంకో గొప్పది లేదో, ఆవిడ దుర్గా. అంటే దుర్గా అంటే ఈవిడ కంటే గొప్ప శక్తి మరొకటి లేనిది అని అర్థం. దు అనే అక్షరమునకు పరాకాష్ఠాశక్తి, అది లేదు గనక, ఆవిడ కంటే గొప్ప శక్తి లేదు గనక, ఆవిడ ఒక్కతే శక్తుల్లోకి గొప్ప శక్తి గనక దుర్గా. దుర్గా అనే శబ్దమునకు అసలైన అర్థం ఏమిటనమాట, తనను మించిన మరొక శక్తి లేనిది, తానే సుప్రీం, సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. రెండోది ఏమిట, తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్నవతారిణీం అని అమ్మవారి యొక్క శీర్షం చెబుతోంది, దేవి ఉపనిషత్తు చెబుతున్నది. అనగా దుర్గా, దు అంటే పాపము, దానిని నాశనం చేస్తోంది గనక అమ్మవారు దుర్గా, మహాపాపములను తొలగించినది. దుం దురితం హరతీతి దుర్గా. దుమ్ అనే అక్షరమునకు పాపము, దానిని నాశనము చేస్తున్నది, తొలగిస్తున్నది, కాబట్టి దుర్గా. దుర్గా అనగా సకల పాపములను నాశనము చేయనది. తల్లి తల్లి అని ఆవిడ తలుచుకుంటే దుర్గా అంటే, మన పాపాలు, ఆ క్షణం వరకు చేసిన పాపాలు నేల మీద వేసి రాపాడిస్తుంది, ఇక మళ్ళీ మనకి పాపం లేకుండా చేస్తుంది. రెండవది ఏంటి, ఇంకో అర్థం, మూడవది దురాచార విఘాతినీట. మనలో కొన్ని దురాచారాలు ఉన్నాయి, శాస్త్ర విరుద్ధమైన ఆచారములు, ఏ శాస్త్రంలో ఉండవు అయినా మనం ఆచరిస్తూనే ఉంటాం, వాటికి పిచ్చాచారములు అని పేరు, అశాస్త్రీయములని పేరు. పురాణములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, శృతులు, మంత్రశాస్త్రాలు, సంహితలు, వీటన్నిటినీ కలిపి శాస్త్రములు అన్నారు. వీటిల్లో ఎక్కడ మనం ఎలా చేస్తే బాగుంటుందో చెప్పారు. వాటిల్లో చెప్పలేదనుకోండి, అటువంటివి అశాస్త్రీయం, అందులో చెప్పబడితే శాస్త్రీయం. ఇప్పుడు శాస్త్రీయమైన వాటిని విడిచిపెట్టి అశాస్త్రీయమైన వాటిని అనుకరిస్తే దానికి దురాచారము అని పేరు. ఈ దురాచారములను నాశనము చేయునది, అందువల్ల దురాచార విఘాతిని. అందుకే మీకు అందులో కూడా, లలిత సహస్రనామంలో కూడా దురాచార విఘాతిని, దుష్ట దోరా, దురాచార శమని, దోషవర్జిత. దురాచార శమని అంటే ఈ దుష్టమైన, నీచమైన, శాస్త్ర విరుద్ధమైన ఆచారములను నాశనము చేయునది, తొలగించునది. శాస్త్రంలో చెప్పని వాటిని చేయకూడదు మనం పొరపాటు కూడా. పిచ్చి పనులు చేయడంలో ఏం ఉపయోగం లేదు, వాడు ఎవడో చేసేట మనం చేయటం, వీడు చేసేట వీడు చేయటం, అలా చేస్తే ఉపయోగం ఉంది? గతానుగతికో లోక అయిపోవట్లేదు మనం. కొన్ని సందర్భంలో ఆ పనులు చేయటం వల్ల వచ్చే లాభం కంటే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది, దానివల్ల సమయం కూడా వ్యర్థమైపోతూనే ఉంటుందన్నమాట. అయినా మనం చేస్తూనే ఉంటాం. సద్దన్న నైవేద్యం పెట్టడం ఎట్లయితే పట్టుకెళ్ళి, మంచి మంచి గొళ్ళల్లో ఒకసారి ఒక పెద్ద గొప్ప గుడి అనమాట, ఆ గుడి ముందు పొద్దున్నే కుళ్ళిపోయిన వాసన వచ్చిన అన్నం పెట్టి అందులో ఉల్లిపోయి వేసిపోయింది ఆవిడ. అది ఎక్కడో క్షుద్రదేవతలకు వేసే పిచ్చ పనులు అవి. అవి పట్టుకొచ్చి ఇలాంటి గొళ్ళల్లో వేశారనుకోండి, అది దురాచారమైనా కదా? అసలు ఎక్కడ జంతుబులు ఇమ్మని పొరపాటును చెప్పారా? సాత్వికంగా ఉండండి, అహింస పరమోధరహమహ అన్న చోట వచ్చి పర్రును నీకు ఇష్టం కదా అనని ఆదివారం రాగానే వాడు కోడి తినాలనుకున్నట్ట. ఆ కోడి కోసం అని చెప్పి వాడు బోడి ఆలోచన ఏంటి, ఇంట్లో అయితే ఒప్పుకోరేమో అదే అమ్మవారికి బలి అంటే ఒప్పుకుంటారు కదా అని గుడికి పట్టుకొచ్చి పర్రును కోసిపారేయటం. నువ్వు తిను నీకు నీ ఇష్టం అయితే, అంతేగాని గుడి దగ్గరగా పనిచేయటం, తీసుకెళ్ళి అమ్మవారిని ఆ అమ్మండం ఈ అమ్మండం ఏదో పట్నాలమ్మండం రాట్నాలమ్మండం అక్కడికి వెళ్ళి మేకలను నరికేయడం, నేను నరకమని చెప్పింది అమ్మవారు పిలిచి నాకు మేకనియ్యి లేకపోతే నీ తోపకు వస్తానందే నీకు కనపడి చెప్పిందా, ఎక్కడ చెప్పలే శాస్త్రంలో. అసలు అమ్మవారు ఎప్పుడు పశుగులను కోరుకోదు. ఇప్పుడు మనం కావాలని పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటే ఏమవుతుంది, దురాచారం అవుతుంది. మనం మన ఇష్టాన్ని దేవతల మీద రుద్దకూడదు. నీకు ఇష్టం అయితే చెప్పారు అమ్మవారు శాస్త్రంలో చెప్పింది ఏమని, పాయసాన్న ప్రియ. అందుకే నేను పాయసాన్ని వర్ణిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను అమ్మవారి భక్తుణ్ణి, అమ్మవారికి ఏది ఇష్టమో శాస్త్రంలో ఏది చెప్పిందో అది వర్ణిస్తాను. ఈయన పాయసాన్ని వర్ణిస్తున్నాడు, పులిహారను వర్ణిస్తున్నాడు, ఈయనకి తిండి తప్ప ఏమి ఇష్టం లేదా, తిండి పెచ్చ అని ఎవడన్నా మూర్ఖుడు అనుకున్నా ఐ డోంట్ కేర్, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను అమ్మ భక్తుణ్ణి, అందులో ఉన్నది చెబుతున్నాను, నాకేంటండి భయం, నేను భగవంతుడిని నమ్ముకున్నాను. అందులో ఏం చెప్పారో చెప్పారు, ఎంతో అందంగా లలితా సహస్రనామంలో పాయసాన్న ప్రియ లేకపోతే హరిద్ర అన్న ఏకరసిక అంటే పులిహార అంటే ఇష్టం అని చెప్పారు. ఏకరసిక అన్నాడండి పులిహారని, దాన్ని ఒక్కదాన్నే ఎక్కువ ఇష్టపడుతుందిట. పులిహారం తింటూ ఉంటే ఆ నోరు ఊరుతుందిట, ఆవిడకి నీరు ఊరుతుందిట, అందుకే రసిక అన్నారు. అంత ఇష్టపడి ఆవిడ కోరుకుంటే ఏం పులిహార గురించి వర్ణించకపోతే కుళ్ళిపోయిన అన్నం గురించి వర్ణించనా, దిక్కుమల పలావు గురించి వర్ణించనా. కాబట్టి శాస్త్రములలో చెప్పినప్పుడు ఏం మొహబాటు పడకుండా వర్ణించు, దధ్యన్నాసక్త హృదయ, పెరుగన్నం చెయ్యి, అందంగా చెయ్యి, చిక్కని పెరుగు వేయి, మంచి కమ్మగా కాచిన పెరుగు తోడుపెట్టి మళ్ళీ ఏడాది క్రితం పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన దరిద్ర పెరుగు కాదు, పులి ఆ పొల్లబడిపోయిన పెరుగు, మేగడలేని పెరుగు, అవి నాకెందుకు. కాబట్టి కమ్మగా తోడుపెట్టిన పెరుగుని, ఆ చిక్కని మేగడతో కూడిన పెరుగుని దాంట్లో అన్నం కలుపు, పోపు టాపు లేచిపోయేలా పెట్టు. నువ్వు తిన అమ్మకి నైవేద్యం పెట్టాక, అమ్మకి నైవేద్యం పెట్టాక ముందు నువ్వు తినేసి కాదు మళ్ళీ గోదాదేవిలేక. కాబట్టి ఇవన్నీ వర్ణించారు, వాటిని వర్ణించు, అది శాస్త్రీయం, అవి కానివి అశాస్త్రీయం. నీకు ఏది ఇష్టమో దానిని అమ్మవారికి పెట్టమని అన్నీ చెప్పట్లా, కానీ శాస్త్రంలో చెప్పిన వాటిని మాత్రం నైవేద్యం పెట్టు అన్నారు. వద్దన్నవు మానేయంతే. కొన్ని కల్పించారు, కొంతమంది కావాలని ప్రక్షిప్తాలు చేసి పురాణాల్లో కూడా చేర్చారు. అందుకే మీకు ఆ శ్లోకాల్లో క్రియాపదానికి లేకపోతే అందులో ఉన్న విభక్తికి సంబంధం ఉండదు. చూసారా, దేవీ భాగవతం శివపురాణాల్లో కూడా కొందరు చొప్పించేశారు కావాలని, అనుష్టుప్ ఛందస్ రాయడం వచ్చిన వాళ్ళల్లా వ్యాసుడైపోయి అందులో చేర్చారు. అందుకే మన వాళ్ళు పెద్దలు జ్ఞానులు బాగా పురాణముల మీద పట్టున్న మహాత్ములు ఇవి ప్రక్షిప్తములు అంటారు అక్కడ, అంటే చేర్చబడినవి, ప్రమాణము లేవు అన్నారు. ఇలాంటి శాస్త్ర ప్రమాణమును అనుసరిస్తే మనం శుభం పొందుతాం, ఇహం పరం పొందుతాం, అది ఆచారం. అలాంటి వ్యతిరేకాచారాలు దురాచారములు. ఆ దురాచారములను విఘాతిని నరిక అవతల పారేస్తుంది, అంటే ఆ దురాచారములు అమ్మ ఇష్టపడదు. అందువల్ల ఏమైంది, దుర్గా. దుర్గా అంటే దుష్టాచారములను నాశనము చేయునది, అనాచారములను తొలగించునది. సంసారార్ణవతారిణి, సంసారమనే సముద్రమును తరింపచేస్తుంది. సంసారం పెద్ద సముద్రం, సముద్రం దాటాలంటే పెద్ద నౌక కావాలి, మామూలు నౌక కాదు, పెద్ద ఓడ కావాలి. చిన్న చితగా పడవలైతే పగిలిపోతాయి, తుఫాను వస్తే కూలిపోతాయి, టైటానిక్ ఓడకే దిక్కులేదు, మునిగిపోయింది. ఇంకా మామూలు ఓడలేం మనల్ని సంసారం అనే సముద్రం దాటిస్తాయి. సంసారం అనే సముద్రం దాటాలంటే ఒక్క అమ్మవారి నామమనే నౌక, అమ్మ పాదమనే నౌక మాత్రమే కావాలి. ఇలా సంసారమును తరింపచేసే నౌక కనుక ఆ తల్లికి దుర్గా. ఎన్ని కారణముల చేత దుర్గా అన్నారట, భద్రకాళి, కాళి నల్లనిది భయంకర స్వరూపిణి, పాపాత్ములకి భయంకరురాలై భక్తులకి భద్రం ఇస్తోంది, అందుకని భద్రకాళి అన్నారు. భద్రకాళి అనడంలో శుభమునిచ్చేటటువంటి భయంకర స్వరూపిణి. ఒక వ్యక్తి భయంకరంగా ఉంటే వాడు శుభం ఎలా ఇస్తాడు అంటే, ఆవిడ ఎంత భయంకర రూపం ధరించినప్పటికీ కూడా ఆ భయంకర రూపంతో శత్రువులనేమో చంపుతోంది, మనకు ఆనందం కలిగిస్తోంది. సత్యభామ యుద్ధం చేసిందిట. సత్యభామ యొక్క ముఖం నరకాసురుడికి ఎలా ఉంది, కృష్ణుడికి ఎలా ఉందో చెప్పారు. రాకేందు బింబమై రవి బింబమై ఒప్పు నేరజాతే క్షణలింబగంబు. కృష్ణుడికి రాకేందు బింబమై పూర్ణిమ నాటి చంద్రబింబంలో ఉందిట. కార్తీక మాసంలోనో ఆశీజ మాసంలోనో పూర్ణిమ నాడు రాత్రిపూట చంద్రుడి బింబం ఎలా ఉంటుంది, అందంగా వెన్నెలతో చాలా బాగుంటుంది. కృష్ణుడికే చూస్తున్నప్పుడు కృష్ణుడికి ఆవిడ ముఖం, ఏది యుద్ధం చేస్తున్నప్పుడు భయంకర యుద్ధం చేస్తుంది ఆవిడ నరకాసురుడితో, అప్పుడు ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉందిట, పూర్ణిమ నాటి చంద్రబింబంలో ఉందిట. అదే నరకాసురుడికి ఎలా ఉందిట ఆ ముఖం, ఆవిడ బాణాలు ఎట్టి బాగుతూ ఉంటే రవిబింబమయ్యొప్పు, మధ్యాహ్నం పూట సూర్యబింబంలో ఉంది అంత వేడిగా. అంటే ఒకే ముఖం ఒకరికి ఒక రకంగా ఒకరికి మరొక రకంగా ఉంది. ఎందుకని, ఈయన భర్త, ఆవిడ ప్రియురాలు, వాడో క్రూరుడు, అమ్మ ఉన్నది మనకి తల్లి, అందువల్ల మనకి భద్ర, వాళ్ళకి కాళి, వెరసి భద్రకాళి, ఇలా ఉంటుంది ఆ తల్లి. ఇద్దరికీ చెరో రకంగా కనపడుతుంది, ఏకకాలంలో మనకు ఆనందం కలిగిస్తుంది, వాళ్ళకి భయం కలిగిస్తుంది. మహాకాళి, మొత్తం ప్రపంచమంతా వ్యాపించగలిగే నాలుక కలిగిన కాళి అట. ఆవిడ నాలుక చాచిందంటే లోకాలన్నీ ఆ నాలుక మీదకి అలా వచ్చేస్తాయి. గట్టిగా రెండు లడ్డూలు తినలేం మనం, ఒక బొబ్బట్టు తినండి అంటే బొబ్బట్లు పెడితే, బొబ్బట్టు వేస్తే కూడా బొబ్బ పెడుతున్నాడు వాడు తినలేక, మా ఇద్దరు షుగర్లు. కానీ అమ్మ అలా నాలుక ధరిస్తే ఈ బొబ్బలు కాదు ఈ లోకాలన్నీ నాలుక మీద చేరతాయట, గుటుక్కుని మింగేయగలదట. అంత విశాలమైన ప్రపంచమంతా నాలుక మీదకి చేర్చుకోగలిగేంత నాలుక కలిగిన వికార రూపం, భయంకర రూపం, అందుకని మహాకాళి. ఆవిడ చండి తీవ్రమైనది, ఎంత తీవ్రంగా ఉండాలో అంత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఆవిడ కోపం వస్తే ఆ తీవ్రత్వాన్ని చూచి, ఆ క్రోధాన్ని చూచి, ఆ వేడిని చూసి తట్టుకోలేమట. అంత శాంతంగా ఉంటుంది అమ్మ, లోకాలన్నిటినీ రక్షించే మాతే, కానీ పాపాత్ములు శిక్షించేటప్పుడు మాత్రం అప్పుడు ధరించే భయంకర రూపం ఉంటుంది, ఆ రూపాన్ని మనం చూడలేము, వికృత రూపం ఆవిడ. అప్పుడు ఆవిడ అరుస్తూ ఉంటే శివాశత నినాదిని అంటాడు దేవీ భాగవతం పంచమస్కందంలో. అమ్మవారికి కోపం వచ్చినప్పుడు చండీ రూపంలో కరుపరిచిందిట, అరిస్తే శివ అంటే నక్క, శివాశత నినాదిని, కొన్ని వందల నక్కలు, వేలాది తోడేళ్ళు, సింహములు, పులులు, అన్నీ ఒక్కసారి అరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అన్నీ కలిపి అరిస్తే వచ్చే నాదం వచ్చింది ఏకంగా. అంటే ఆవిడ తలుచుకుంటే అలాంటి నాదం ఇస్తుంది. మరి ఎంత భయంకరంగా అరుస్తుందే ఆవిడే. ఓసారి ఏం చేసిందో తెలిసిన, ఓ సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో సరస్వతిని పిలిచింది. సరస్వతి, కాసేపు కచ్చపి అనేటటువంటి నీ వీణ నాటుతూ అందంగా పాడు అనగానే సరస్వతి చక్కగా పాడింది. పాటకు అనుగుణంగా తన చేతిలో ఉన్న కచ్చపి అనే వీణని మీటింది, అద్భుతంగా వాయించింది. సరస్వతి గానం చేస్తే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాలా? మీరు కూడా భక్తితో కళ్ళు మూసుకుని ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు వినొచ్చు. ఇప్పుడు కాదు, ఇప్పుడు నిద్రపోతే బాగుండదు, కానీ ఇంటికి వెళ్ళాక ఇవన్నీ తలుచుకుంటూ, అమ్మని తలుచుకుంటూ వింటే అమ్మ యొక్క నాదం తెలుస్తుంది. అమ్మవారు కష్టపడి కచ్చపి అనే వీణ మీటి సంగీతం వినిపించాక ఆఖరణ ఇప్పుడు మన జగన్మాత లలితా పరాభట్టారిక, సరస్వతి నీ వీణానాదం చాలా బాగున్నది అన్నది. వెంటనే ఏమందో తెలుసా సరస్వతి, ఈ రోజు నుంచి ఇక నేను వీణ వాయించనందిట. అదేమిటమ్మా అలా అంటున్నావు, ఎంతో బాగుందని నేనంటే? అంటే నువ్వు ఎంతో బాగుందని పలికిన ఒక్క మొక్క ఈ వీణానాదం కంటే మధురంగా ఉంది. నీ మాట ఎంత మధురంగా ఉంటే ఇంకెందుకయ్యా బాబు నేను వీణ వాయించడం, వీణానాదం కంటే మాట మధురంగా ఉందిటండి. వీణ ఎంత మాధుర్యంతో ఉంటుంది, వీణ అంటే సన్నగా ఉంటుంది, టింగ్ టింగ్ టేమ్ అని వాయిస్తూ ఉంటే వినేవాడికి రెండు చెవులు సరిపోవు. అంత మధురమైన ఆహ్లాదకరమైన వీణానాదము కంటే బాగుంది అని మెచ్చుకున్న అమ్మవారి మాటలే మధురంగా ఉన్నాయట. అందుకే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి, అమ్మ తన చక్కని మాటలతో, చక్కని మాటల మాధుర్యముతో సరస్వతి యొక్క వీణానాదమును కూడా తగ్గించింది, తొలగించింది. సరస్వతి వీణానాదం కూడా అమ్మ మాటల ముందు తక్కువైపోయింది. అంటే ఈ మాట ఎక్కువ మధురంగా ఉంది ఆవిడ వీణానాదం కంటే. అప్పుడు ఆవిడ మాట ఎంత మధురంగా ఉంది ఒకసారి ఆలోచించండి. అంత మధురంగా మాట్లాడే తల్లిని లలితా సహస్రనామం చెబుతూ ఉంటే ఇక్కడ మళ్ళీ చండి అని ఎందుకు అంటున్నారు? అవసరమైతే గొంతు అలా మారుస్తుంది. అసలు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే అమ్మే. ఆవిడ ఎంత భయంకరంగానే అరవగలదు, అంత మధురంగా మాట్లాడగలదు. మధ్య మధ్యలో గొంతుకులు మార్చాలండి, మిమిక్రీ చేయాలి. చేయకపోతే పౌరాణికుడు కాదట. పౌరాణికుడు ఎప్పుడు ఒకే రకంగా అలా డబడబా పెడితే వినేవాడికి ఏమో ఉంటుంది. పద్యాన్ని బట్టి గొంతుకు మార్చాలి, అవసరాన్ని బట్టి గట్టిగా అరవాలి. ఇప్పుడు ఘంటసాల వారు పాండవనవాసంలో దారుణి రాజ్య సంపద అనకుండా దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణకూతురంభోర్ అంటే అదే ఆ దుర్యోధనుడును భీముడు మధ్యలో మాట్లాడుకున్నట్టు ఉంటుందా? ఒక్కొక్కటి పురాణంలో పద్యం చదువుతాడు, ఇదే సభాపర్వం చదివాడు అనుకోండి. దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణకూతురంభోర్ నిదోరు దేశమును నుండగా పిలిచినంటే మీరు పారిపోతారు. అందుకని ఆయన ఏం చేయాలి అక్కడ? అక్కడ తొడలు విరగొడతాను. ఆయన ఏమన్నాడు, రంభోరు నిజోరు దేశమని అన్నాడు. రంభ అంటే అరటి బోధిల వలె ఉన్నటువంటి, ఉరు అంటే పెద్దదైన, రంభ ఉరు రంభోరు అవుతుంది. నిజ ఊరు అక్కడ, ఇక్కడ ఉరు అంటే పెద్ద, రెండవది ఊరు అంటే తొడ. పెద్ద పెద్ద అరటి బోధుల్లో ఉన్న నీ నిజమైనటువంటి తొడల్ని విరగొడతానన్నాడు. నీ తొడలు పెద్ద పెద్దవి, ఆ తొడలు ఎటువంటివి? ఇంతంత అరటి బోధుల్లో ఉన్నాయి, అటువంటి తొడలు విరగొడతా. ఆ విరగొడతానన్నప్పుడు మంచి ఆ కంఠంలో ఝంకారం కనపడాలి. అందుకని అమ్మ ఏం చేస్తుందనమాట, సమయ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి భీషణంగా ఘోషిస్తుంది, నినదిస్తుంది, అవసరం లేకపోతే అతి మధురంగా మాట్లాడుతుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం పెద్ద కళ. అలాంటి కళ కలిగిన తల్లి కనుక చేయండి అన్నారు. ఆ తర్వాత తారిణి తరింపచేయునది, ఎవరికైనా కష్టం వస్తే టక్కున కష్టం అలా తీసేస్తుంది. కష్టం తీయటానికి ఆవిడేం కష్టపడక్కర్లా, కష్టం వచ్చిందా ఉఫ్ అంటున్నానంది. ఆవిడ ఉఫ్ అనగానే మొత్తం కష్టాలని టఫ్. ఇహ తర్వాత మనకి జీవితంలో ఏ టఫ్ ఉండదు, మనం సుఖంగా ఉండొచ్చు. కేవలం అలా చూపులతో మనకున్న సకల బాధలను నివారించి కష్టాల్లోంచి ఒడ్డెక్కించి గట్టెక్కించే తల్లి గనక తారిణి అన్నారు. వరవర్ణిని, శ్రేష్టమైన కాంతి కలిగినది ఆవిడ. వర అంటే శ్రేష్టమైన, గొప్పదైన, వర్ణము కలిగింది వర్ణిని, గొప్ప రంగుందని ఒక అర్థం. వరవర్ణిని అంటే ఇంకో అర్థం, వర్ణములు కలది, అక్షరములు కలది. మొదలుకొని చివరి వరకు ఉన్న అక్షరములన్నీ అమ్మవారి స్వరూపమే. సంస్కృతానికి మొత్తం 50 ఉంటాయి అక్షరాలు. ఈ 50 అక్షరములు అమ్మవారి యొక్క రూపమట. అందుకే అమ్మవారికి అక్షరస్వరూపిణి. హకారం వరకు ఉండే సమస్తాక్షరములు అమ్మవారి శరీరంలో ఒక్కొక్క అవయవంలో ఉంటాయి. కంఠంలో కొన్ని అక్షరాలు, ముక్కు దగ్గర కొన్ని అక్షరాలు, పొట్ట దగ్గర కొన్ని అక్షరాలు చొప్పున అక్షరములన్నీ తన శరీరముగా మార్చుకొని శ్రేష్టమైన అక్షరస్వరూపిణిగా ఉన్నది. అటువంటి తల్లిని వరవర్ణిని, ఆ తల్లిని మేము భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాం, మమ్మల్ని కాపాడు. జయహో దుర్గా, జయహో మాత అని పరిపరి విధాలుగా ప్రార్థన చేశారు ఇప్పుడు దేవతలంతా. అప్పుడు అమ్మవారు సింహవాహనం మీద వేలాది చేతులతో ఉన్న దివ్య రూపంతో మళ్ళీ అంతలోనే చిరునవ్వు నవ్వుతూ ఏమన్నది, దేవతలారా కారణం లేకుండా మీరు నన్ను పిలవరు, అన్నీ తెలుసుంటూ కూడా అడుగుతుంది మళ్ళీ, ఎందుకని కోరకుండా వరాలు ఇవ్వకూడదట. సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. మనకి మంత్రశాస్త్రంలో విక్రమార్క చరిత్రలో ఒక పద్యం ఉంది, ఏమిటది, చంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు. మనిషికి మనస్సు నిలకడగా లేకపోయినా, సంకల్పము చెప్పుకోకపోయినా ఆ జపం వ్యర్థం. కాబట్టి ఇప్పుడు మనం పూజ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ముందుగా మనస్సు అక్కడే ఉంచుకోవాలి, నిలకడగా ఉంచాలి, లగ్నం చెయ్యాలి, అటు ఇటు పానివ్వకూడదు. ముందు మనస్సుని లయం చెయ్యాలి, తర్వాత రెండోది సంకల్పం చెప్పుకోవాలి. అందుకే ప్రతిరోజు మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆచమనము చేయించి సంకల్పము చెప్పిస్తున్నారు. సంకల్పం లేకపోతే ఆ జపం వ్యర్థమని చెప్పారు. చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. సంకల్పం లేకపోతే అమ్మవారు ఉన్నా ఏం చేయదు. నీకు ఒక కోరిక లేకపోతే ఊరికే ప్రత్యక్షమై తథాస్తు వెళ్ళిపోతుంది. అమ్మ ప్రత్యక్షమైందండి, మీరేం మాట్లాడలేదు, ఏం కావాలంటే నాకేం వద్దంటే వెళ్ళిపోతుంది, కావాలంటే ఇస్తుంది. అమ్మ మనం కోరితే ఇస్తుంది. అందుకే మనం కోరడం కూడా చేతగాని వాళ్ళం కనుకే. శంకరుడు ఏమన్నాడు, నువ్వు నిజంగా కనపడితే కోరడం మర్చిపోయేలా ఉండిపోతాం, ఏం కోరుకోవాలో తెలియదు, కాబట్టి యథాయోగ్యం తథాకురు అన్నాడు ఆయన. ఆయన అంత తెలివైనవాడు కనుక, బాబు ముందే చెబుతున్నావు తల్లి, నువ్వు ప్రత్యక్షమవుతావు, అప్పుడు మేము మాట్లాడడం చేతకాని వాళ్ళం, కోరుకోవడం చేతకాని వాళ్ళం, అప్పుడు మేము ఏదో పిచ్చి కోరిక కోరుతామేమో, అసలు కోరమేమో, కాబట్టి ముందే నేను పూజలోనే యథాయోగ్యం తథాకురు అంటున్నాను, నేను దేనికి అర్హుడనో అది నాకు ఇయ్యి, నువ్వేమివ్వాలో అవి ఇచ్చేయి, బాధ్యత నీదన్నాడు. బాధ్యత అమ్మదైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు బాధ్యత వీళ్ళది. వీళ్ళు అమ్మని దుష్ట సంహారం కోసం, మహిషాసురవధ కోసం పిలిచారు. అందుకే ఆవిడ ఏమి ఎరగనట్టుగా అన్నీ అయిపోయాక వాళ్ళకు ఆనుకొలుచ్చుకుంది, రూపం ధరించింది, సింహం మీద ఉంది, ఏం కావాలో కోరుకోండి. వరం వరయ భద్రంతే, మీకు శుభం కలుగుగాక, కోరుకోండి మీకు కావలసిన వరములు, ఏం కావాలో ఇస్తానని వెంటనే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశారు. ఉద్యద్భాను సహస్రకాంతిం అరుణక్షౌమాం శిరోమాలికాం రక్తాలిప్తపయోధరాం జపవటీం విద్యాం అభీతిం వరం హస్తాబ్జైః దధతీం త్రినేత్ర విలసద్వక్త్రారవిందశ్రియం దేవీం బద్ధహిమాంసురత్నముకుటాం వందే అరవిందస్థితాం. ఓ జగన్మాత, నీ గురించి నమస్కరిస్తున్నాం, వందే నమస్కరిస్తున్నాం. ఎవరి గురించి నమస్కరిస్తున్నాం? అరవిందస్థితాం, మా హృదయం అనే పద్మములో ఉన్న నీ గురించి నమస్కరిస్తున్నావు. నువ్వు ఎదురుగుండా ఉండడం కాదు, మా మనస్సు అనే పద్మంలో, మనఃపద్మంలో ఉంటావు. అమ్మ బయట ఉండడం కాదు, మన హృదయంలో ఉండాలి. ఎప్పుడు అమ్మ హృదయస్థ అయి ఉండాలి. ఎక్కడో దూరంగా ఉన్నది మణిద్వీపంలో అంటే మణిద్వీపంలో ఉంటుంది, ఇక్కడికి రాదు. కానీ హృదయంలో ఉంది అంటే ఇక్కడికి వచ్చి మనల్ని రక్షిస్తుంది. అటువంటి నీకు నమస్కారం. నువ్వు ఎటువంటి దానివి? ఉద్యద్భాను సహస్ర కాంతిం, ఉద్యత్ అంటే ఉదయిస్తున్న, అప్పుడే ఉదయిస్తున్న వేలాది సూర్యుల కాంతి ఎటువంటిదో అటువంటి కాంతితో ఉంటావు. సహజంగా ఉదయిస్తున్న సూర్యుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు. ఒక సూర్యుడు కదట. ఉద్యత్ ఉదయిస్తున్న, సహస్ర వేలాది భాను సూర్యుల వంటి కాంతి, కాంతి కలిగినది. ఒకేసారి ఆకాశంలో కొన్ని వేల మంది సూర్యులు ఉదయిస్తూ ఉన్నప్పుడు వారి శరీరము నుంచి ఏ విధమైన అరుణ కాంతి వస్తుందో అటువంటి అరుణ కాంతితో వెలిగిపోతుంది. అందుకే లలితా సహస్రనామంలో అరుణాం అన్నారు ఆవిడ. కరుణా తరంగితాక్షిం, వరసగా ఒకసారి కదా రెండు మూడు సార్లు చెప్పారన్నమాట. జపా కుసుమ భాసురాం, జపా పుష్పం అని ఒక పుష్పం ఉంటుంది, ఎర్రగా అగ్ని పుష్పం అంటాం తెలుగులో. ఆ అగ్ని పుష్పం ఎలా ఉంటుందో అటువంటి పుష్పము వంటి రంగులో ఉంటుంది, మంకెన పువ్వులో ఉంటుందన్నమాట అటువంటి తల్లి ఆవిడ. ఇంకా అరుణ క్షౌమాం, క్షౌమము అంటే పట్టు వస్త్రం, కట్టుకునే బట్టల్లో కూడా ముతక బట్టలు, నూలు బట్టలు, పట్టు వస్త్రాలు ఉంటాయి కదా, పట్టు బట్టల్ని క్షౌమ అంటారు. అది అరుణ క్షౌమాం, ఎర్రని బట్ట కట్టుకుందిట ఆవిడ, ఎర్రని వస్త్రం ధరించింది ఆవిడ. ఇంకా శిరోమాలికాం, తల మీద కూడా ఒక దండ వేసుకున్నది, మెడలో తల మీద ఆవిడకి ఎప్పుడు దండలు ఉంటాయి, మంచి మంచి మాలలు ధరిస్తుంది. రక్తాలిప్త పయోధరాం, ఆవిడ వక్షోజములకి రక్త ఆలిప్త ఎర్రచందనం పూసుకుంటుందిట. అమ్మవారికి ఎప్పుడు ఎర్రచందనం అంటే చాలా ఇష్టం, అందుకే రక్తగంధం అన్నారు. ఎర్రచందనం అంటే బాగా ఇష్టం. ఆ చందనాన్ని అమ్మవారి సేవకి, అయ్యవారి సేవకి వాడాలి. స్మగ్లింగ్ కోసం శేషాచలం వెళ్ళి వాటిని కొట్టేస్తే ఆ పాపాత్మల్ని దేవుడు కొడతాడు. మన దేశం కోసం రోజు ఎన్నో యాతనలు పడిపోతూ తిండి తిప్ప లేకుండా ఎంత అల్లాడుతున్నారో తెలుసా కాశ్మీర్లో? మేము మొన్న సెప్టెంబర్లో కాశ్మీర్ తీసుకెళ్ళాం కదా జనాన్ని, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళలో చాలామంది కాశ్మీర్ వచ్చారు. అసలు ముందు భయపడ్డారు, నన్ను నమ్మి వచ్చేయండి అన్నాను. మేమున్న మూడు రోజులు ఏమీ లేదు, ప్రశాంతంగా అన్నీ చూసాం, సింధులో స్నానం చేసాం. అక్కడ మిలిటరీ వాళ్ళు పడుతున్న కష్టాలు కళ్ళారా చూపించాను వీళ్ళందరికీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు కూడా తీసుకున్నారు. పుణ్యాత్ములు, ఒక టీ లేదు, కాఫీ లేదు, ఎక్కడ తిండి తినకూడదు, అలా రాతి బొమ్మల్లో నిలబడి నానాయాతన పడుతున్నారండి వాళ్ళు. ఒక్కొక్కసారి ఈ టెర్రరిస్టులు మీదబడి కాల్చి పారేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం సపోర్టుగా ఉండాలి. మనం ఇవాళ సుఖంగా పురాణం చెప్పుకుంటున్నామంటే, మీరు హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నారంటే, ఇంత వేళకి నోట్లోకి ముద్దొస్తుందంటే, ఆ పుణ్యాత్ములు అక్కడ ఉండి ప్రాణత్యాగం చేస్తూ రోజు కాపాడుతున్నారు కాబట్టి జై జవాన్ అన్నారు. అందుకే ఈరోజు నుంచి మనందరం కూడా మన మిలిటరీ వాళ్ళకి పూర్తిగా సపోర్ట్గా ఉండాలి. ఉండాలి మనం, లేకపోతే మనం బతకం. మనం గుండెల మీద చేసుకుని చెప్పండి, వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం బతుకుతున్నామా లేదా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు కాబట్టి. మీరందరూ కూడా అమ్మవారి ఉపాసనలో ఒక భాగం అనుకోండి, మీ ఉపాసనలో కొంత మిలిటరీకి ధారపోయండి. గట్టిగా చెప్పండి, జై జవాన్, జై కిసాన్. ఈ నినాదం చాలా అత్యంత పవిత్రమైనదనమాట. నేను ఎప్పుడూ కూడా వాళ్ళ కోసం నా జపశక్తిలో ధారపోస్తూ ఆ పుణ్యాత్ములు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాను. ఈ ఎర్రచందనాన్ని అమ్మ తన పయోధరాలకి రాసుకున్నది, చేతిలో చెపమాల ధరించింది, విద్యాస్వరూపిణి. ఒక చేత్తో వరం ఇస్తుంది, ఒక చేత్తో అభయం ఇస్తుంది, అభయ వరద ముద్రలు కలిగినది. ఇంకా చేతులలో ఇవన్నీ ధరించిన ఆ తల్లికి ప్రతి తలకి మూడేసి కళ్ళు ఉన్నాయి. అందుకే త్రినేత్ర విలసత్తు, కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రం, ఈ మూడు నేత్రాలతో ప్రకాశిస్తున్న తల్లి అందమైన ముఖాలతో, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క తామర పువ్వేమో అనిపించేలా ఉన్నది. ఐశ్వర్యస్వరూపిణ తల్లి, బద్ధహిమాంసురత్న ముకుటం, ఆవిడ నెత్తి మీద కిరీటం ఉంది, ఆ కిరీటం రత్నములు తాపడం చేయబడిన కిరీటం, బంగారంతో తయారు చేసి దానికి రత్నాలు తాపడం చేశారు. దానికి ఏమున్నది? హిమాంసు, చంద్ర బింబం ఉన్నది. చంద్రుడి యొక్క రేఖని ఈ కిరీటం మీద పెట్టుకున్నది. అమ్మ కిరీటం బంగారంతో చెయ్యబడి, రత్నములు తాపడం చెయ్యబడి, దానికి చంద్రుడు కట్టబడి ఉన్నట్ట. అది కూడా ఎటువంటి చంద్రుడు? అష్టమి నాటి చంద్రుడు. అష్టమి నాడు ఎలా ఉంటాడో అటువంటి చంద్రుడు కిరీటం మీద ఉంటాడు. ఎంత అందమైన పదం ఇది! బద్ధ హిమాంసు రత్నముగుటాం. చంద్రుడి యొక్క రేఖని కిరీటం మీద చక్కగా అతికించుకుని ఉన్నటువంటి తల్లావిడ. కిరీటం ఉన్నది, కిరీటానికి చంద్రరేఖ అతికించబడింది, అటువంటి తల్లిని సేవిస్తున్నాము అని వాళ్ళు ధ్యానం చేసి, అమ్మా నిన్ను మేము ప్రార్థించి సృష్టించి పిలిచిన మూల కారణం దుష్టుడైన మహిషాసురుడు నశించాలి. మహిషాసురుడు ఈనాడు మాకు ఏ విధమైనటువంటి సుఖము లేకుండా చేస్తున్నాడు. ఈ ఇంద్రాదులంతా అల్లాడిపోతున్నారు. శచీదేవి మొదలైన వాళ్ళు అడవుల్లో తిరుగుతున్నారు. త్రిమూర్తులు తప్ప తక్కిన వాళ్ళందరికీ ఎప్పుడు బాధే. త్రిమూర్తులకి బాధే ఉంటుంది, వాళ్ళు అన్నిటికీ అతీతులు. వాళ్ళు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేరు, వెళ్ళినా భస్మం అవుతారు. ఎందుకంటే వరాలు ఇచ్చేదే బ్రహ్మ గనక. ఇక ఎటొచ్చిన తక్కిన చిన్న చితక దేవతలంతా ఇబ్బంది పాలవుతున్నారు. మేము నిన్ను ప్రార్థించింది అందుకే, నీవు ఆవిర్భవించింది అందుకే, దుష్టుడైన మహిషుణ్ణి సంహరించు, మాకు ఉత్సాహాన్ని ఇయ్యి అనగానే మహావేగంగా అమ్మవారు బయలుదేరింది. ఒక్కత్తి ఏకాకి, అమ్మవారికి ఎవరు అక్కర్లా. ఒకసారి అడుగుతుంది, తర్వాత చెబుతుంది ఆవిడ, వారి పిచ్చాడా నేను ఎన్నో శక్తులు సృష్టించుకుని వస్తాను పక్కన, కానీ వీళ్ళెవరు? నాలోంచి వచ్చిన వాళ్లే తప్ప విడిగా పుట్టిన వాళ్ళు కారు. నాలో ఉన్న శక్తుల్ని బయట పెడుతున్నాను నేను. మన జేబులో ఉన్నటువంటి డబ్బులు కాసేపు బయట పెట్టినట్టుగా ఆవిడ తనలో ఉన్న శక్తుల్ని వేరే వేరే రూపాల్లో కాళికగా ఏదో దశవిధ మహావిద్యలుగా బయటకు తీసుకొస్తోంది. కానీ నిజానికి ఇవన్నీ కలిసిపోతే అమ్మ ఒక్కత్తే. అందుకే ఏకైవాహం, నేను ఒక్కత్తినే. పరబ్రహ్మం ఒకటే, ఎన్నుంటాయండి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరబ్రహ్మ ఒకడే, రెండు లేవు. భగవంతుడు ఒకడే. నువ్వు ఆ భగవంతుడికి ఏ పేరు పెట్టు, అమ్మవారును, విష్ణువును, శివుడను, బ్రహ్మను, ఇంద్రుడను, లేదా నీ ఇష్టదేవత అనే పేరుతో పిలుచుకో, ఎన్ని పిలుచుకున్నా ఇవన్నీ కలిస్తే మళ్ళీ ఒకటే. అందుకే ఉపనిషత్తులు ఏమన్నాయన్నమాట, ఎన్నో లేవు దేవతలు, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, ఆ పరమాత్మ. ఏకం ఏవ, ఒక్కడే సుమా. అద్వితీయం, ద్వితీయం రెండవది లేదు. రెండు లేవు దేవుళ్ళు అంటే దేవుడు ఒకడే. కాకపోతే మరి ఎంతమంది ఎలా ఉన్నారు? ఇన్ని రూపములతో మనకు దర్శనమిస్తున్నారు. ఇన్ని రూపములు ఉన్నాయే కానీ ఒకటే. ఇప్పుడు మీరు కరెంటు ఉంది, విద్యుత్తు ఈ దీపంలో ఒక రకంగా వెలుగుతోంది. ఇందులో ఉన్నది విద్యుత్తే, ఈ మైకులో ఉన్నది విద్యుత్తే, ఫ్యాన్లో ఉన్నది విద్యుత్తే, మీ దగ్గర ఆడుతున్న ఏసీ విద్యుత్తే, నాకు పనిచేయని ఏసీ విద్యుత్తే. కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా మొత్తం మీద ఎక్కడున్నా విద్యుత్ ఒకటే. ఆ విద్యుత్తు రకరకాల పనులు చేస్తుంది. పరమాత్మ కూడా ఒక చైతన్యం. ఈ చైతన్యం ఒక్కొక్క చోట, ఒక చోట ఆంజనేయుడిగా ఉన్నాడు, ఓ చోట నందిగా ఉన్నాడు, మరో చోట శివుడిగా ఉన్నాడు, మరో చోట పార్వతిగా కనపడుతున్నాడు, ఓ చోట అమ్మవారిగా, ఓ చోట గ్రహాలుగా కనపడుతున్నాడు. చివరికి ఇవన్నీ కలిస్తే ఒకే శక్తి. అందువల్ల చిట్ట చివరికి వచ్చరికి ఏకమే వర్ధితీయం బ్రహ్మ. అటువంటి తల్లి గనక తానొక్కత్తే సింహ వాహన రూఢయ్యి హుటా హుటిన మహిషాసురుడున్న నగరం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చాముండా పర్వతం అంటున్నామే మహిషాసురపురం మైసూర్లో, ఆ కొండ దగ్గరకు వచ్చింది. అక్కడికి రాగానే చేతిలో ఉన్నటువంటి తేనె పాత్ర తీసుకుంది, ఆ మధువుని శుభ్రంగా పానం చేసింది. ఆ మధువు యోగామృతం. ఆ మధువు కొంత తాగి ఒక్కసారి చేతిలో ఉన్న హలాదిని అనే శంఖాన్ని భయ అని ఊదింది. ఏం ఊదిందండి ఆ తల్లి? ఆ తల్లి శంఖం ఊదిన వెంటనే ఏమైపోయిందో తెలిసినా, తెలుగులో ఈ మార్కండేయ పురాణం అనువాదం చేస్తూ మారణగారు తిక్కనగారి శిష్యుడు కనుక తిక్కనగారి పద్యాన్ని సగం లాగేసి యాదిటిది రాశాడు ఆయన. ధరణీ చక్రము దిర్దిరం తిరిగి మార్తాండు కుంఠీభవత్కరణుండయ్యే దిశా వితానము వడంకెన్ మిన్నదర్చం మహీధర సంతానముగ్రకునంగదలే ఉద్భ్రాంతం బులై అంబుదుల్ పొరల కట్టల మీద పెట్టపిడుగుల్ మురోసం మహోదగ్రతం. ఈ భూమండలం అంతా ఒక్కసారి అమ్మవారు శంఖం ఊదగానే దద్దరిల్లిపోయి గిర్రు గిర్రు అని తిరిగింది బొంగరంలాగా. అంటే ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉందో, పెద్ద శబ్దం అయితే కదిలిపోతుందండి. బాంబులు పిలిస్తే ఒక్కసారి ఇళ్ళు బేట్లు వారట్లా, గోడలు పగిలిపోవటంలా. అంత శబ్దమునకు ధరణీ చక్రము దిర్దిరం తిరిగి అన్నాడు. అంటే గిరగిరా తిరిగిపోయింది. సూర్యభగవానుడి కాంతి తగ్గిపోయి సూర్యుడు మాసిపోయాట. అంటే సూర్యుడు అసలు ప్రకాశించడం మానేశాడు. దిక్కులు మారుమోగిపోయాయి. ఓ అని ప్రతిధ్వనిస్తున్నాయట. ఇక ఆకాశం అంతా దద్దరిల్లింది. కొండలు పైకి లేచిపోయి విరిగి ముక్కలు ముక్కలై కింద పడ్డాయి. పెద్ద పెద్ద సముద్రములు ఉప్పొంగి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి. సముద్రంలోంచి కెరటాలు లేచి ఊళ్ళ మీద పడి ఊళ్ళు ఊళ్ళు వెనక్కి లాగేసేట. ఆ శబ్దం దెబ్బకి సముద్రం అంత పొంగిపోయిందనమాట. తుఫాన్ వచ్చి హుద్దు హుద్దు తుఫాన్ వచ్చి గుద్దుకుపోయింది మొత్తం. ఈ విధంగా మొత్తం అంబుధుల్ పొరలను కట్టల మీద పెట్ట పిడుగులు పోసాను. పెద్ద పెద్ద పిడుగులు, పిడుగు పిడుగు పెట్ట పిడుగు అంటాం. అంటే ఇంతంత పిడుగులు పడ్డాయట. అంత భయంకరమైన శబ్దం అయ్యింది. ఆ శబ్దం రాక్షసులకి భయం కలిగించింది, దేవతలకు మాత్రం మనఃప్రహ్లాదనం ఆనందం కలిగించిందిట. అమ్మవారి శంఖధ్వని మనకి మాత్రం ఆనందమే కలిగిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.